విజయవాడ ఊళ్ళోకి వస్తూ ఏ శ్రీరామనవమి పందిళ్ళను చూస్తూ తిట్టుకున్నానో ఆ పందిళ్ళే నాన్న ఉపన్యాసాలకి పందిళ్ళయ్యాయి. రేడియోలో నాన్న మాటని వినే జనం నాన్నని చూడాలని, నాన్న మాటని నేరుగా వినాలని అనుకోవడం మొదలెట్టారు. నాన్నని ఉపన్యాసాలకి పిలవడం మొదలెట్టారు. మొదలెట్టడం పెరిగిపోవడం ఒక్కసారే. విజయవాడలో మొదలైనవి చుట్టూ ఊళ్ళకి, పక్క జిల్లాలకి, అక్కడి నుండి కోస్తా ఆంధ్ర అంతా పాకిపోయాయి. నాన్న ఉపన్యాసాలు కావాలంటూ ఇంటికి వచ్చే జనం పెరిగిపోయారు. ఎక్కడెక్కడి సంస్థల వాళ్ళు, సభల వాళ్ళు, గుళ్ళవాళ్ళు ఫలానా తారీఖున మీ ఉపన్యాసం కావాలి అంటూ అడగడానికి వస్తూ ఉండేవారు. సినిమా వాళ్ల కాల్షీట్లలాగా అయిపోయాయి నాన్న ఉపన్యాసాల డేట్లు. ఒక డైరీలో ఏ రోజు ఎవరికి ఒప్పుకున్నారో రాసుకోవడం అవసరమైపోయింది నాన్నకి. అలాంటి ఒక డైరీ నా దగ్గరుంది. కొంతకాలానికి పరిస్థితి ఎలా అయ్యిందంటే, నాన్న ఉపన్యాసం కోసం అడగడానికి వచ్చిన వాళ్ళు వాళ్ల కార్యక్రమాన్ని నాన్న డైరీలో ఖాళీ ఉన్న రోజుకు మార్చేసుకునేవారు. గుళ్లలో, పందిళ్లలో ఎక్కడ చూసినా నాన్నే. అన్ని చోట్ల నాన్న మాట వినడానికి తండోపదండాలుగా వచ్చే జనమే. ఇంటి పేరు పురాణ పండ ఎలా వచ్చి ఉంటుందో నాకైతే తెలియదు, కానీ తాత పురాణ పండ రామ్మూర్తి ఉభయ గోదావరి జిల్లాలలో పురాణాల ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. నేనెప్పుడూ మా తాత ఉపన్యాసాలు వినలేదు, కానీ ఆ ఉపన్యాసాల గురించి ఎందరో గొప్పగా చెప్పుకోవడం మాత్రం విన్నాను. మా నాన్న కూడా వాళ్ళ నాన్న గురించి చెప్తూనే ఉండేవారు. తాత వెనుక రేడియో లేదు, ప్రసార మాధ్యమం అండ లేకుండా ప్రచారం ఎలా సాగిందో కానీ తాత పురాణ వాచస్పతిగా, ఉపన్యాస సార్వభౌమగా చాలా పేరు తెచ్చుకున్నారు. నాన్నది తాతాంశే కదా, ఉపన్యాసకళ పూర్తిగా అబ్బింది నాన్నకి. అబ్బింది అనడం కంటే ఆకళింపు చేసుకున్నారు అని అనాలేమో. ఇంకా చెప్పాలంటే ఆ కళని తన స్వంతం చేసేసుకున్నారు నాన్న అని అనాలి. తాత మైకు ముందు నిలబడే మాట్లాడేవారట. నాన్న ఎక్కువగా కూర్చునే ఉపన్యాసం చెప్పేవారు. నాన్న ఉపన్యాసం ఓ గంటకు మించి ఉండేది కాదు. తాత ఉపన్యాసం గంటకే పరిమితం కాదుట. తాత ఓ ఊరు ఉపన్యాసాలకు వెళ్తే 2-3 నెలలు ఉండేవారట. నాన్నది ఎక్కడి కథ అక్కడే. తాత భారతంలో కుంతీ కర్ణుల సంభాషణ ఘట్టం చెబుతూ ఉంటే కంట తడిపెట్టని వారు ఉండేవారు కాదని చెప్తారు. అలాగే కీచక సంహార ఘట్టాన్ని వర్ణిస్తుంటే ఒళ్ళు గగుర్పాటు చెందని శ్రోత ఉండేవాడే కాదని ప్రతీతి. నాన్న ఉపన్యాసాల్లోనూ వర్ణనలుంటాయి, అయితే అవి దీర్ఘంగా సాగవు. వర్ణన కన్నా ఆ కథని, పాత్రలని మనిషికి, సమాజానికి అన్వయించి మాట్లాడడం ఎక్కువగా ఉంటుంది. భారతాది కథల్లోని సారాన్ని నలుగురికి అర్థమయ్యేలా చెప్పేవారు. మూల గ్రంథాలను చదవాలన్న ఆసక్తి కలిగేలా చేసేవారు. అదే నాన్న ఉపన్యాసాలని జనానికి దగ్గర చేసేసి ఉంటుంది. సామాన్యంగా భారతం, రామాయణం, భాగవతం లాంటి కథలు చెప్పించడానికి గుళ్ళని ఎన్నుకుంటారు. అక్కడికి ఎక్కువగా వయస్సు మీరిన వాళ్ళు వస్తూ ఉంటారు. నాన్న అలాంటి చోట్ల కూడా ఆ కథల్ని చాలాసార్లు చెప్పారు. వాళ్ళు ఎంతో శ్రద్ధగా విని నాన్నకి దూరం నుండి దండాలు పెట్టుకుంటూ ఉండేవారు. కొందరు దగ్గరకు వచ్చి పాదాభివందనాలు చేసుకునేవారు. అయితే నాన్న ఉపన్యాసాలు కాలేజీల్లో కూడా ఉండేవి. కుర్రాళ్ళు విరగబడి వచ్చేవారు. నాన్నకు కూడా వాళ్ళని చూస్తే ఓ ఉత్సాహం వచ్చేదేమో. కథ చెప్పే తీరు మారిపోయేది. కాలేజీ పిల్లలకి నాన్నకి ఓ తమాషా కెమిస్ట్రీ ఉండేది. ఈరోజు సినిమాల్లో కెమిస్ట్రీ అన్న మాటని హీరో హీరోయిన్ల ప్రేమని ఎంతగా పండించగలిగారని చెప్పడానికి వాడుతున్నారు. నాన్న తన ఉపన్యాసాల్లో కాలేజీ కుర్రాళ్ళ మీద విరుచుకు పడేవారు. వాళ్ళు కోప్పడేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు కాదు, సంబరపడిపోయేవాళ్ళు. ఆ సంబంధాన్నే నేను కెమిస్ట్రీ అంటున్నాను. అయితే కాలేజీలో జరిగిన నాన్న ఉపన్యాసానికి నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు మాత్రం చాలా భయపడిపోయాను. విజయవాడలో ఓ కాలేజీలో నాన్న ఉపన్యాసానికి వెళ్ళాను. బహుశా ఇంటర్మీడియట్ చదువుతున్నానేమో. అదే మొదటిసారి కాలేజీలో నాన్న ఉపన్యాసానికి నేను వెళ్ళడం. ఆవరణంతా నిండిపోయింది. నాన్న ఉపన్యాసాలు ఎప్పుడూ 3/4 గంటో అంతకుమించి ఉండేవి కావు. అది ఉపన్యాసం మొదలు 6 గంటలకి అంటే కరెక్ట్గా 6 ఓ నిమిషం అటు ఇటు అయ్యేది కాదు. గంట ఉపన్యాసం అంటే గంట అయిపోగానే స్వస్తి అంటూ లేచేసేవారు. అలాగని కథ మధ్యలో ఉండిపోయేది కాదు. కాలేజీలో విద్యార్థులందరూ ఎదురు చూస్తున్నారు. నాన్నను చూడగానే గురువుగారు అంటూ అరుపులతో స్వాగతం చెప్పారు. వాళ్ళు నాన్నని ఓ సినిమా హీరోలా చూసేవారు. అంటే సినిమా హీరోలు ఏదో గొప్పవారని కాదు, సామాన్యంగా అప్పుడు ఇప్పుడు కూడా సినిమా వాళ్ల మీద కుర్రకారికి అభిమానం ఎక్కువ. అలాంటి అభిమానం నాన్న సంపాదించుకున్నారు. అలా అనుకుంటే గర్వం కాదు కానీ ఆనందంగా ఉంటుంది. అందరి చేత గురువుగారు అని అనిపించుకుంటూ పాదాభివందనం చేయించుకున్న నాన్నకి గర్వం రాలేదు. అదృష్టం కొద్దీ నాకు రాలేదు. నాన్నంత గొప్పదాన్ని కాదు కానీ నా వరకు నేను. నాన్న మాట్లాడడం మొదలెట్టారు. ఆ సన్నివేశం నాకు కళ్ల ముందు ఇంకా కనిపిస్తూనే ఉంది. కథ మధ్యలో కుర్రాళ్లని కవ్వించడానికి అన్నట్లో కథలో భాగంగానో ఈ కాలపు కుర్రాళ్లని రాక్షసులతోనూ కోతులతోనూ పోలుస్తూ మాట్లాడడం మొదలెట్టారు. నాకు భయం వేసింది. అంతమంది ఉన్నారు, వాళ్ళకి కోపం వచ్చి నాన్నని ఏదైనా చేస్తారేమో అని నా అదుర్ద పెరిగింది. కానీ నాన్న మాటలు వాళ్ళకి కోపం తెప్పించలేదు సరిగదా, ఆనందం కలిగించాయి. వాళ్ళకి నాన్న కథ చెప్పే తీరు ఎంత నచ్చిందంటే నాన్న వాళ్ళని ఏదన్నా అంటున్నారేమోనన్న స్పృహే వాళ్ళకి కలగలేదు. ఆ కథనంలో వాళ్ళు కొట్టుకుపోతూ ఆనందంతో చప్పట్లు కొట్టేస్తున్నారు, ఈలలు వేస్తున్నారు. కొందరైతే కూర్చోలేక గురువుగారు అంటూ ఎగిరిపోతున్నారు. నాకు భయం పోయింది. ఇప్పటికీ తలుచుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కలలా కనిపిస్తుంది. ఎంత మాయ చేసేవారో నాన్న గొంతుతో. ఆ గొంతు ఆంధ్రదేశంలో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందంటే, ఆ కంఠధ్వని అనుకరించని మిమిక్రీ కళాకారుడు లేరంటే అతిశయోక్తి కాదేమో. అవి 70-80 దశకాలు. అప్పటి కుర్రాళ్ళు ఇప్పుడు ప్రపంచ నలుమూలలా ఉన్నారు. కొందరైతే పెద్ద పెద్ద ఉద్యోగాల్లోనో వ్యాపారాల్లోనే స్థిరపడ్డారు. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కనిపిస్తారు. మేం ఫలానా కాలేజీలో చదువుకున్నప్పుడు మీ నాన్నగారి ఉపన్యాసం విన్నాం అంటూ ఆనందంగా చెప్తారు. కొందరైతే మేమే మీ నాన్నగారిని మా కాలేజీకి తీసుకువెళ్లాం అంటూ గర్వంగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళేం చిన్నపిల్లలు కారు, నా వయస్సు నాకన్నా పెద్దో కూడా అయి ఉంటారు. కానీ మీకు నమస్కారం పెడితే గురువుగారికి పెట్టినట్టు ఉంటుంది అని నాకు దండం పెడతారు. ఒక్కోసారి పాదాభి ందనం చేస్తూ ఉంటారు. ఈ అనుభవం నాకు అమెరికాలో చాలా నగరాల్లో అయ్యింది, బొంబాయిలోను మద్రాసులోను అంతే. ఇక ఆంధ్రదేశంలో అయితే సరే సరే. నేను ఆయుర్వేదం చదువుకున్నాను. చదువుకుంటున్న రోజుల్లో కొంచెం చిన్నతనంగా అనిపించేది. అప్పుడు నా దగ్గరికి ఇంతమంది నాన్న అభిమానులు వస్తారని తెలియదు. వైద్యం కోసం నిత్యం నా దగ్గరికి వచ్చే వారిలో చాలా మంది నా దగ్గర నాన్నని తలుచుకుంటారు, ఆనందిస్తారు, నన్ను ఆనందింపచేస్తారు. ఆయుర్వేదం చదువుకున్నందుకు ఈ రోజు నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. నాతో స్కూల్లో కాలేజీలో చదువుకున్న పిల్లలు చాలా మంది నన్ను గుర్తుకు తెచ్చుకుంది ఉషశ్రీ గారు అమ్మాయి అని అంటూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంతమందికి గుర్తుండిపోయిన నాన్న లేరని అనిపించనే అనిపించదు. ఎక్కడికెళ్ళినా ఎవరితో మాట్లాడినా నాన్న పేరు వినిపిస్తూనే ఉంటుంది, నాన్న ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఇంకా నాన్న లేరనే భావన ఎలా ఉంటుంది? ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఎన్నో ఉపన్యాసాలు ఎన్నెన్నో చోట్ల ఇచ్చినా ఉపన్యాసం చేయడానికి వెళ్లే ప్రతిసారి అదే మొదటిసారి వెళ్తున్నట్లుగా ఉండేవారు నాన్న. శవాసనం వేసుకుని ప్రశాంతంగా పడుకునేవారు. ఆ సమయంలో మేము ఎవరైనా సరే మాట్లాడిస్తే ఎప్పుడూ లేనిది చిరాకు పడుతూ ఉండేవారు. ఆ రోజు ఏం చెప్పాలా అనేది ఆలోచించుకునేవారేమో అని ఇప్పుడు నేను అనుకుంటున్నా. అంత కృషి చేసేవారు కాబట్టే ఎక్కడ ఉపన్యాసం చెప్పినా కొత్త విషయం ఏదో ఒకటి ఉంటూనే ఉండేది. అది ఒక పాత్రని చూడడంలో కొత్త కోణం కావచ్చు, ఒక సంఘటన వెనుక మానసిక సంఘర్షణ కావచ్చు, ఆ పాత్రకో సంఘటనకో ఈ కాలం మనుషులతోనూ సమాజంతోనూ ఉన్న సంబంధం కావచ్చు. నాన్న కాగితాలు డైరీలు చూసినప్పుడు ఉపన్యాసాల్లో చెప్పడానికి ఎన్ని విషయాలు రాసుకుంటూ ఉండేవారో తెలిసొచ్చింది. శ్లోకాలు రాసుకునేవారు, ఎవరో చెప్పిన మంచి వాక్యాలు రాసుకునేవారు. చెప్పదలుచుకున్న విషయం వినేవాళ్లలో ఆసక్తిని పెంచి అర్థం చేసుకునేందుకు ఉపయోగించే సామగ్రిని పోగు చేసుకుని జాగ్రత్త పరుచుకునేవారు. ఇవే కాకుండా ఉపన్యాసం జనం బుర్రల్లోకి చొచ్చుకుపోయేందుకు రాజకీయాలో సినిమాలో క్రికెట్టో ఏదో ఒకటి జోడించేవారు. అప్పటికప్పుడు మాట్లాడేయలేక కాదు, ఉపన్యాసాల ముందర ప్రశాంతంగా పడుకుని ఆలోచించుకున్నది తను చెప్పేది జనానికి ఎలా ఉపయోగిస్తుందో అని ఆలోచించుకోవడానికి. ఇదంతా ఎందుకంటే వేల సంవత్సరాలుగా వస్తున్న భారతాది ఉద్గ్రంథాలలోని సారం ఈ తరానికి అందజేయాలన్న ఆశయ సాధన కోసం. తన జీవితం అంతా ఆ ఆశయ సాధన కోసమే అంకితం చేసుకున్నారు నాన్న.